Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైఎన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే భార్గవి. ఓ చిన్న దేశం, ఇక్కడ వింత లెక్కలున్నాయి, భలే ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఎంతో సాంకేతికత ఉంది. ఇందుకీ ఎక్కడా ఏమా సంగతులు? ఆసియా ఖండం తూర్పు భాగంలో ఉన్న ద్వీపకల్ప దేశం దక్షిణ కొరియా. ఇది ఉత్తర కొరియాతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. అత్యంత అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల్లో ఈ దేశ రాజధాని నగరం సియోల్ ఒకటి. ఇప్పుడు ఉన్న జనాభాలో 82% మంది పట్టణాలు నగరాల్లోనే జీవిస్తున్నారు. జేజు ఇక్కడ ఎత్తైన పర్వతం. ఎంతుంటుందంటే 6,398 అడుగులు. ఇక్కడ పుట్టిన యువకులు 21 నుంచి 24 నెలల పాటు తప్పకుండా మిలిటరీలో పనిచేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందడం ఇక్కడ గౌరవంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. వీరికి అత్యధిక వేతనము వస్తుంది. 4 అంకెను దురదృష్ట సంఖ్యగా భావిస్తారు అక్కడ. అందుకే చాలా భవనాల్లో 4 అంతస్తును కట్టరు, 13ను అంతే అనుకోండి. తర్వాత పిల్లలకు పేర్లు పెట్టడానికి చాలానే డిమాండ్ ఉంటుంది ఇక్కడ. 60% కుటుంబాల వారు నిపుణుల్ని సంప్రదించి మాత్రమే వారి పిల్లలకు పేర్లు పెడతారు. అందుకే ఈ సేవలు అందించేందుకు అక్కడ కార్యాలయాలు ఉంటాయట. ఇక్కడ 20% మంది పేర్ల చివర కిమ్ ఉంటుంది. లీ, పార్క్ అనే పేర్లు ఎక్కువగా చివరన పెట్టుకుంటారు. వయస్సు లెక్కించడంలో ఇక్కడి పద్ధతి వేరు. పుట్టిన పిల్లల్ని 7 వయసున వారికి లెక్కిస్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వారి వయసును లెక్కిస్తారన్నమాట. అలాగే సంవత్సరం మారిపోతే వయసు 1 సంవత్సరం పెరిగిపోయినట్టు భావిస్తారు. అంటే డిసెంబర్లో పుట్టిన పాపాయికి జనవరి రాగానే 2 ఏళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఓటు వేయాలంటే ఖచ్చితంగా 19 ఏళ్ళు వచ్చి ఉండాలి. శరీరంపై ఎవరైనా టాటూ వేయించుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా వైద్యుడిచ్చిన ధ్రువపత్రం ఉండాల్సిందే. జననాల రేటు ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ప్రస్తుత లెక్కలు అలాగే కొనసాగితే 2750 సంవత్సరం నాటికి దక్షిణ కొరియన్ల సంఖ్య 0కు చేరుకుంటుంది. ఇలాగే కొనసాగితే గనక. అండ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా పనిచేసిన బాన్ కీమూన్ పుట్టింది ఈ దేశంలోనే. దేశం దక్షిణ కొరియా అన్నాను కదా, రాజధాని సియోల్. జనాభా 5,14,46,201. విస్తీర్ణం 210,000 చదరపు కిలోమీటర్లు. కరెన్సీ వచ్చి సౌత్ కొరియన్ ఓన్ అంటారు. అధికార భాష కొరియన్ భాష. తర్వాత మేకప్ అంటే అది ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైంది అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ దేశం సంగతి వేరు. ఇక్కడ పురుషులు ఎక్కువగా మేకప్ని ఇష్టపడతారు. దీనికోసం దాదాపుగా ఏటా $900 మిలియన్ ఖర్చు పెడతారు. 20% మంది మగవాళ్ళు రోజు మేకప్ వాడతామని చెబుతున్నారట. ప్రపంచంలోనే ప్లాస్టిక్ సర్జరీలకు పెట్టింది పేరు ఈ దేశం. అందుకే దీన్ని వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తారు. ప్రతి 5 మహిళల్లో ఒకరు తప్పకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారే ఉంటారట. అతి బరువు ఉన్నవారు ఇక్కడ కేవలం 3.2% మందే. ఇలాంటి వారు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో మొదటిది జపాన్ కాగా, తర్వాత దక్షిణ కొరియానే ఉంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు శత్రుదేశాల్లో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పై ఎవ్వరూ జాలి చూపించకూడదు. ఆయనకు అనుకూలంగా మాట్లాడకూడదు, అలాంటి బ్లాగులు నడపకూడదు. ఈ నిబంధనల్ని లెక్క చేయకుండా ఆ పనిచేసిన వారిని జైల్లో పెడతారు. కొరియా 1948లో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఈ రెండు దేశాలకు మధ్య విభేదాలతో 1950-53 మధ్య కొరియా యుద్ధం వచ్చింది. అది ముగిశాక కూడా ఈ దేశాలు శత్రువులుగానే ఉంటున్నాయి. ఉత్తర కొరియా ఈ దేశానికి ఏమైనా బెదిరింపులు పంపించాలి అనుకుంటే ఫ్యాక్స్ ద్వారా దాన్ని చేరవేస్తుందిట. ఈ దేశానికి అండగా నిలబడటానికి ఎప్పుడూ అమెరికా బలగాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్, నెట్ బ్యాంకింగ్ వ్యవహారాన్ని ఖచ్చితంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచే చేయాలి. ఎందుకు వేరే ఏ బ్రౌజర్ని ఉపయోగించకూడదు, దాన్నే వాడాలని ఇక్కడ చట్టమే ఉంది. ప్రపంచంలో వేగంగా ఇంటర్నెట్ వచ్చే దేశాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. దాదాపుగా అన్ని చోట్ల ఫ్రీ వైఫై జోన్స్ ఉంటాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ ఇక్కడదే. నెక్స్ట్, ప్రపంచం మొత్తం వాడే సీవీడ్ అనే సముద్రపు నాచుల్లో 90% ఇక్కడే వినియోగిస్తారు. దీంతో చేసుకునే సీవీడ్ సూప్ పేరు సంప్రదాయ వంటకం. పుట్టినరోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో దీన్ని చేసుకుంటారు. ఆక్టోపస్లను ఎక్కువగా తింటారు. వరి, బార్లీ, దుంపల్ని ఎక్కువగా పండిస్తారు. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ కి సంబంధించిన పరికరాల తయారీ కోసం ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అదనమాట దక్షిణ కొరియా సంగతులు. ప్రేమన్ మీతో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మ్యాజే భార్గవితో. కొత్త సంవత్సరంలోనైనా కొత్త ఇల్లు కొనాలి అనే ఆలోచనలు చాలా మందివి. ప్రతి ఏటా ఇలాగే అనుకోవడం, చూస్తుండగానే ఏడాది గడిచిపోవడం, హైదరాబాద్ లాంటి స్థిరాస్తి మార్కెట్లో సొంతింటి కోసం కళ అంటే సరిపోదు. ఇల్లు కావాలనే లక్ష్యం నెరవేరడానికి స్వీయ ఆర్థిక క్రమశిక్షణ, మరెంతో పరిశ్రమ, ప్రయత్నం కావాలి. అన్నింటికీ మించి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఒకప్పుడు ఇల్లు బాగా ఆస్తిపరులకే సొంతం అన్న రోజుల నుంచి సామాన్య మధ్యతరగతి వర్గాలు సైతం ఇల్లు కట్టుకోవడమో కొనుక్కోవడమో చేస్తున్న రోజులివి. పెళ్లి కన్నా ముందు ఇంటికి ప్రాధాన్యం ఇస్తున్న కాలమిది. దీనికంతటికీ కారణం ఇల్లు కట్టుకోవడానికి కానీ కట్టిన ఇల్లు కొనడానికి కానీ మార్గం సుగమం కావడమే. దాచుకున్న సొమ్ముకు మరికొంత అప్పు చేసి సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చుకోవచ్చు. తమకంటే ఆదాయం తక్కువ ఉన్నవారు సైతం కొనగలుగుతున్నప్పుడు తాము ఎందుకు కొనలేకపోయామో ఆలోచిస్తే కొత్త సంవత్సరంలో సొంతింటి వైపు అడుగులు వేయడం పెద్ద కష్టమేం కాదు. మన స్థోమతకు తగిన మేరకు ముందుగా తగినంత స్థలం ఎంచుకోవాలి. సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. పూడ్చిన మట్టి నేల, మురికి కాలువల దగ్గర లేకుండా చూసుకోవాలి. రవాణా సదుపాయం, పిల్లల పాఠశాల భద్రతకు ఇబ్బందులు లేకుండా ఎంపిక చేసుకున్న ప్రాంతం ఉంటే మంచిది. కొనేటప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఇవన్నీ అందుబాటులోకి వచ్చే స్థలం అనుకూలమైంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలి. కొందరి అనుభవాలను చూస్తే వృద్ధికి అవకాశం ఉన్న చోట ముందుగా ఎక్కువ విస్తీర్ణంలో స్థలం కొని ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ధరలు పెరిగాక అందులో సగం విక్రయించి ఆ వచ్చిన డబ్బుతోనూ ఇంటిని నిర్మించుకుంటున్నారు. అందరూ ఇలాగే చేయాలని కాదు, ఇది ఒక ప్రణాళిక. దేనికైనా అప్పు చేయొచ్చో లేదో ఖచ్చితంగా చెప్పలేం గాని ఇంటి వరకు అప్పు చేయడం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. మిగతావి ఏవి కొన్నా విలువ తగ్గుతుంది. ఇల్లు విషయంలో మాత్రం స్థలం ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కాబట్టి ఏ దశలోనూ ఇంటి విలువ కొన్నదానికంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి సంపాదనకు తగ్గట్టుగా అప్పు చేయడం వల్ల సులువుగానే తీర్చగలుగుతారు. అంటే అప్పు ఇన్ ద సెన్స్ ఇన్ ద లోన్ రూపంలో అన్నమాట. ప్రయత్నం చాలా తక్కువ వడ్డీకి గృహ రుణాలు లభిస్తున్నాయి మనకి ప్రస్తుతం. ఈఎంఐ చెల్లింపు కోసం ఇంట్లో కొంత భాగం అద్దెకిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయం అప్పటి వరకు కిరాయింట్లో ఉన్నప్పుడు చెల్లించిన అద్దెను కూడా కలిపి నెలసరి వాయిదాలు చెల్లించడం పెద్ద భారమేమీ కాదు. ఇంటి కోసం చేసిన అప్పు తీర్చడం సులువే. పైగా గృహ రుణం అసలు వడ్డీపై ఆదాయ పన్ను వెసులుబాటు ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.5 లక్షల రూపాయల వరకు వడ్డీలో సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఇవన్నీ కాక ఆ ప్రాంతం విస్తరించే కొద్దీ స్థలంతో పాటు ఇంటి విలువ పెరిగి ఎంతో ఆనందాన్నిస్తుంది. సొంతిల్లు అనే జీవిత కళ నెరవేరడంలో చెప్పలేనంత తృప్తి, గౌరవం, కొండంత బలం కూడా. కుటుంబం తర్వాత నాది అని చెప్పుకునేది ఇల్లు మాత్రమే. ఏ పని చేయాలన్నా ప్రణాళిక ముఖ్యం. పక్కాగా వ్యవహరిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. మన బడ్జెట్కి తగ్గట్టుగా ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయాలి. ఆడంబరాలకు పోకుండా అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞులు, ఇంజనీరింగ్, వాస్తు నిపుణుల సూచనలు, సలహాలు ఉపకరిస్తాయి. ఏ పని ఎప్పుడు ప్రారంభించాలి, దేనికెంత సామాగ్రి పడుతుంది, అవి ఎక్కడ దొరుకుతాయనే విషయాలు తెలుస్తాయి. తద్వారా అధిక వ్యయం చేయకుండా సామాగ్రి వృధా కాకుండా ఖర్చులు తగ్గుతాయన్నమాట. రోజురోజుకి విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఇంటి నిర్మాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులలో ఒకప్పుడు 5-6 ఏళ్లు పట్టేవి సైతం ఇప్పుడు 2-3 ఏళ్లలో పూర్తవుతున్నాయి. వ్యక్తిగతంగా కట్టుకునే ఇళ్లలో సాంకేతికత వినియోగం పెద్దగా లేకపోయినా స్థానికంగా దొరికే సామాగ్రి వినియోగంతో కొంత సమయాన్ని తగ్గించే అవకాశం ఉంది. పునాదుల తవ్వకం, ప్లింత్ వరకు కట్టడం త్వరితగతిన పూర్తవుతుంది. ఆ తర్వాత గోడలు, కిటికీలు, ద్వారాల అమరిక, స్లాబ్ వేయడం చకచక జరిగిపోతాయి. ఇంటికి ఓ రూపం వచ్చిందన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఆ తర్వాత ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు, క్యూరింగ్ ఎటూ చూసినా 5 నుంచి 6 నెలలు పడుతుంది. సొంతంగా కట్టుకునేటప్పుడు పూర్తిగా కొత్త కాబట్టి మరికొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. మంచి పనివారు దొరికితే అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేసి 7 ఏళ్లు తిరిగేసరికల్లా బంధుమిత్రుల మధ్య సంతోషంగా గృహప్రవేశం చేసుకోవచ్చు. ప్రియమైన మీతోలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అనందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు, వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింటలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్తే, నేను మీ ఎస్పీ శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైనతో మీ ఆర్జే భార్గవితో. సంవత్సరం గడపడి ఒకే చోట స్థిర నివాసం ఉండేవారు కొందరైతే వృత్తి ఉద్యోగం అవసరాలని బట్టి ఎప్పటికప్పుడు కొత్త ప్రాంతాలకు మారేవారు మరికొందరు. వీరంతా ప్రధాన నగరం వైపు కదిలితే కాలుష్యపు కాసారంగా మారుతోన్న ప్రధాన నగరం నుంచి దూరంగా రణగుణధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో స్థిరపడాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మెట్రో రైలు ప్రారంభంతో వీరు శివార్లలో స్థిరపడేందుకు అవకాశాలు మెరుగయ్యాయి అంటున్నారు స్థిరాస్థిరంగ నిపుణులు. ఒంటరిగా ఉండే పెద్దలకు సౌకర్యంగా ఉండటమే కాదు, భద్రత కూడా అత్యంత ముఖ్యమైన అంశం. ఎంచుకునేటప్పుడు ప్రాజెక్టు, ప్రాంతం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నివసించాలని ఎవరికి మాత్రం ఉండదండి, కానీ అవకాశం లేక జనావాసాల నడుమనే ఇరుకిరుకు అపార్ట్మెంట్లలోనే నివసించేవారు ఎందరో. వాహనాలు వదిలే పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శబ్ద కాలుష్యం సరే సరే, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛమైన గాలి కోసం తమకు నచ్చినట్టుగా జీవించేందుకు శివార్లకు వెళ్లాలి అని ఉన్న మౌలిక వసతుల సమస్యలతో ధైర్యం చేసేవారు కాదు. ప్రజా రవాణా చాలా పెద్ద సమస్యగా ఉండేది. మెట్రో రాకతో ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటువైపు స్థిరాస్తి కొనుగోళ్లపై సుముఖత చూపుతున్నారు. ప్రధాన ప్రాంతంలో ఉన్న ఇంటిని విక్రయించడం, అద్దెకివ్వడం ద్వారా వచ్చే సొమ్ముతో కొత్తగా స్థిరాస్తి కొనుగోలు చేయడం, రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు వినియోగించుకుంటున్నారు. నగరంలో కోరుకున్న ప్రదేశంలో ఉండాలంటే అపార్ట్మెంట్లోనే ఉండక తప్పదు. శివార్లలో అయితే అదే వ్యయంతో వ్యక్తిగత ఇల్లు సమకూర్చుకోవచ్చు. తమకు నచ్చినట్లుగా ఇంటి పెరట్లో పూల మొక్కలు, కూరగాయల సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దలకు ఇదో మంచి కాలక్షేపం. ఇలా ఆలోచిస్తున్న వారికి మెట్రో ఆశలు రేకెత్తిస్తోంది. మెట్రో కారిడార్ల నుంచి అన్ని వైపులా 10 కిలోమీటర్ల దూరంలో బాహ్య వలయ రహదారి లోపే, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపే అందుబాటు ధరల్లో వ్యక్తిగత ఇళ్లు సకల హంగులతో విల్లాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మియాపూర్, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, సాగర్ రోడ్డు వరకు 25 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల స్థాయిలో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి. మెట్రోనే కాదు, ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్ట్ NRDP బహుళ అంతస్తుల ఆకాశ వంతెనలు సైతం ఊతమిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు దారులు తెరుచుకుంటున్నాయి. అభివృద్ధి మొత్తం పశ్చిమ హైదరాబాద్, గచ్చిబౌలి, మియాపూర్ వైపు కేంద్రీకృతం కావడంతో ప్రభుత్వం లుక్ ఈస్ట్ అంటోంది. ఉప్పల్, పోచారం, ఆదిభట్ల వైపు ఉపాధి అవకాశాలు పెంపొందేలా ఆయా సంస్థల్ని తూర్పు వైపు చూడాలని మంత్రి KTR కోరుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కన చేరువలో ఉండటం, సమీపంలో వరంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం జాతీయ రహదారులు వెళ్తుండడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయి. ఉపాధి పెరిగితే మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉండడంతో కొనుగోలుదారులు ఇటువైపు పరిణామాల్ని పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవచ్చు. సికింద్రాబాద్, ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో ప్రభుత్వం సచివాలయ నిర్మాణ ఆలోచనలో ఉంది. రహదారులు కూడళ్ల విస్తరణతో రవాణాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ఔటర్ నుంచి నగరం వరకు సౌకర్యాలున్న ప్రాంతాల వైపు చూడొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. శివార్లలో కదా అని సౌకర్యాల విషయంలో రాజీ పడేందుకు కొనుగోలుదారులు ఇష్టపడటం లేదు. నగరంలో లాగా సౌకర్యాల్ని అక్కడ ఆశిస్తున్నారు. అలాంటి అవకాశం ఉన్న ప్రాంతాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ హోమ్స్ కోసం చూస్తున్నారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. సమీపంలో వారి అవసరాలు తీర్చే సదుపాయాలు ఉంటేనే కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. సమీపంలో హాస్పిటల్, సులువుగా ఇతర ప్రాంతాలకు చేరుకునే రవాణా ఉంటేనే ఇష్టపడుతున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మార్కెట్ భిన్నంగా ఉంటుంది. ఒకవైపు కాలుష్యరహిత ప్రాంతాల కోసం అన్వేషిస్తుంటే, మరోవైపు అలాంటి వాతావరణంలో ఉన్నవారు పిల్లలకు దూరంగా ఉండలేక నగరం వైపు వస్తున్నారు. విశ్రాంత జీవితంలో అమ్మా నాన్నలను దగ్గరుండి చూసుకోవాలనే పిల్లల ఆలోచనలతో ప్రధాన నగరానికి మారిపోతున్నారు. వీరంతా పడకల గదుల ఫ్లాట్స్ ని ఇష్టపడుతున్నారని, 3-బెడ్రూమ్ ఫ్లాట్స్ ని. సాధారణంగా చిన్న అపార్ట్మెంట్లలో ఎక్కువగా 2 పడక గదుల్ని నిర్మిస్తూ ఉంటారు. పరిమితంగా ఉండే 3 పడక గదులు కావడంతో వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ముందే బుక్ అయిపోతున్నాయని కూడా బిల్డర్స్ అంటున్నారు. ఒక గదిలో పిల్లలు, మరొక గదిలో భార్యాభర్తలు, మూడో గదిలో అమ్మా నాన్నలకు కేటాయిస్తున్నారు, లేదంటే అతిథుల గదిగా మారుస్తున్నారు. ప్రధాన ప్రాంతంలో అయితే గేటెడ్ కమ్యూనిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. కాలక్షేపం, భద్రతకు ఢోకా ఉండదని వీటిలో ఎంపిక చేసుకుంటున్నారన్నమాట. ఇంకోవైపు చూసుకుంటే విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలు, ఇల్లు కొనేవారికి ఇవి చాలవా? ఇది వరకైతే సరే అనేవారేమో, ఇప్పుడు అవసరాలు ఎన్నో చేరుతున్నాయి. చుట్టుపక్కల వసతులు ఎన్ని ఉన్నా, అత్యున్నత పాఠశాలలు ఉన్నా సంతృప్తి చెందడం లేదు. ఇంటి పరిసరాలు పిల్లలకు తగ్గట్లుగా ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. బిల్డర్లు సైతం చిన్నారుల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. గేటెడ్ నుంచి క్రమంగా సాధారణ ప్రాజెక్టులకి విస్తరిస్తున్నారు. ఇంట్లో చిన్ని పిల్లలుంటే వారితో ఆడుకోవడానికి ఇరుగు పొరుగున పిల్లలు ఎవరైనా ఉన్నారా అని పెద్దలు ఆరాధిస్తూ ఉంటారు. అద్దె ఇంట్లోకి దిగాలన్నా వీటిని చూస్తూ ఉంటారు. అలాంటిది సొంతిల్లు కొనుగోలు చేస్తున్నప్పుడు పిల్లలకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయని నిర్మాణదారుల్ని అడగకుండా ఎలా ఉండగలరు? వినియోగదారుల నుంచి ఎదురవుతున్న అనుభవాలతో కొత్త ప్రాజెక్టుల్లో వీటికి పెద్ద పీట వేస్తున్నారు. నగరంలో భార్యాభర్తలు ఇద్దరు వృత్తి ఉద్యోగాలు తీరిక లేకుండా ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబాలున్న సమయంలో పెద్దలు పిల్లల ఆలనాపాలన చూసేవారు. ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు కదా, ఒకవైపు కెరీర్ చూసుకుంటూనే పిల్లల బాధ్యతలు పాటించుకోవాలి. రెండు బాధ్యతలతో సతమతం కాకూడదంటే ఇంటి పరిసరాలు పిల్లలకు అనుకూలంగా ఉంటే తమ పని సులువవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా వసతులు కోరుకుంటున్నారు. గదుల్ని అందంగా అలంకరించడమే కాదు, తమ ప్రాజెక్టులో వారికి అవసరమైన అన్ని వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో పెద్దల అవసరాలే కాదు, ఇటీవల కాలంలో పిల్లల అభిరుచులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. నృత్య తరగతులు, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాభ్యాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పసిపిల్లలకు డే కేర్ కేంద్రాలు, పాఠశాల వదిలిన తర్వాత శ్రద్ధగా చూసుకునే కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నారు. బయటెక్కడో ట్యూషన్ పంపించాల్సిన పని లేకుండా ఇక్కడే చదివిస్తారు. ట్యూషన్ గదులకు స్థలాలు కేటాయిస్తున్నారు. ఇండోర్లో అన్ని రకాల ఆటలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్దలతో సమానంగా 6 బయట చిన్నారుల ఆట స్థలాలు కేటాయిస్తున్నారు. కోచ్లు సైతం అందుబాటులో ఉంటున్నారు. ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్స్ ఎలాగూ ఉంటున్నాయి. కేవలం చదువు మాత్రమే కాకుండా అన్నింట్లోనూ రాణించేలా నివాస ప్రాంగణంలో వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో కట్టే నివాసాల్లో వీటన్నింటినీ ఊహించలేము. కనీసం 1000 గజాల పైన నిర్మాణాలు చేపట్టే ప్రాజెక్టుల్లో సౌకర్యాల కోసం స్థల లభ్యత ఉంటుంది. పూర్తిగా కాకపోయినా వీటిలో పిల్లలకు ఇండోర్ కార్యకలాపాల వరకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో సహజంగా ఎక్కువ ఫ్లాట్లు వస్తాయి, పిల్లలు ఎక్కువే ఉంటారు. అందుకే వీటిల్లో మాత్రం వారికి తగ్గట్టుగా పరిసరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఎకరాల విస్తీర్ణం లేకపోయినా కనీసం 10 అంతస్తుల పైన నిర్మాణం చేపట్టే వాటిలోనూ పచ్చదనం కోసం ఎక్కువ స్థలం వదులుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు కొంత ప్రాధాన్యం లభిస్తోంది. మన నగరంలో విషయానికి వస్తే, నగరంలో ఇప్పటికే ఈ తరహా సౌకర్యాలు ఉన్న ప్రాజెక్టులు ఐటీ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. కొత్తవి సైతం గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇతర ప్రాంతాలకు ఈ పోకడ విస్తరిస్తోంది. హైదరాబాద్ దక్షిణ ప్రాంతమైన రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు ఊపందుకున్నాయి. మెట్రో రైల్ రాకతో ఎల్బీ నగర్ నాచారం ఈసీఐఎల్ ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. కొంపల్లి తదితర చోట్ల ఇప్పటికే ఉన్న మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన మీతోలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మాలియా ఐపి, లూసియా డిపి, గోల్డెన్ మూవీ క్లాసిక్స్, సెన్సేషనల్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, క్రేజీ పాలిటిక్స్, మూవీ గాసిప్స్, సిల్లీ లాజిక్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్, ఫ్యామిలీ రిలేషన్స్. ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్టు చిత్రం భడారే విచిత్రం మీ ఆర్జే వెన్నెలతో ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, the voice of India.
1 minute music bite from band Indo Soul by Kartik Iyer.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన్ మీతో, మీ ఆర్జే భార్గవితో. కొన్ని రకాల చెట్లున్నాయండి, ఒకటినొకటి అస్సలు ముట్టుకోవు. ఎందుకో ఏమిటో వెంటనే తెలుసుకోవాలంటే మాత్రం నేను చెప్పేది వినాల్సిందే. నేలపై నెర్రలు ఏర్పడటం చూశాం, కానీ ఇదేంటి చెట్ల మధ్య పగులు కనిపిస్తున్నాయి అనుకుంటారు కొన్ని ఫోటోలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే. దీనికి కారణం చెట్లకున్న ఓ గమ్మత్తైన తీరు. దీన్ని క్రౌన్ షైనెస్ అని పిలుస్తారు. ఈ స్వభావం వల్లే చెట్లు ఒకదాన్ని ఒకటి అంటను ముట్టను అన్నట్లు భలేగా పెరుగుతాయి. గుబుర్లు గుబుర్లుగా చెట్ల కొమ్మలన్నీ దట్టమైన ఆకులతో ఉన్న పక్క చెట్టుకు తగలకుండా ఉంటాయి. అందుకే ఈ వృక్షాల పందిర్ల పైన చివర్లో సన్నని కాలువల ఖాళీ స్థలం కనిపించేస్తుంది. చూడ్డానికి ఎవరో గీసిన చిత్రలేఖనంలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అందుకే ఫోటోగ్రాఫర్లు కూడా కింద నుంచి వీటి అందాల్ని కెమెరాల్లో బంధించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా దేశాల్లో అడవుల్లో డ్రయో బాలనోప్స్, యూకలిప్టస్ వంటి కొన్ని రకాల జాతి చెట్లలో చూడొచ్చి తీరు. మొదటిసారిగా 1920 చెట్లలోని ఈ క్రౌన్ షైనెస్ గురించి ప్రపంచానికి తెలిసింది. టచ్ మీ నాట్ అన్నట్టు చెట్లలో ఈ వింతేంటో అన్నదానిపై భిన్నమైన కారణాలు ఉన్నాయి అంటూ చెబుతున్నారు పరిశోధకులు. ఒకటేమో ఆకులు తినే ఓ రకమైన పురుగులు ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి చేరకుండా ఉండటానికే ఈ చెట్టు ఇలా ఖాళీ స్థలాల్ని వదులుతూ ఉంటాయని. రెండోదేమో ఒక చెట్టు ఆకులు మరో చెట్టుకు తగలకుండా చెట్ల కిరణజన్య సంయోగ క్రియకు అడ్డు రాకుండా ఉండటానికి అంట, అదే ఫోటోసింథసిస్కి. నెక్స్ట్ కారణం ఖచ్చితంగా తెలియకపోయినా ఈ స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ చెట్లు అన్నమాట. నెక్స్ట్ ఇంకో వింత గురించి చెప్పాలి అంటే పక్షి గూళ్ళు చూసే ఉంటారు కదా, ఏ చూరుకో చెట్లపైనో కనిపిస్తూ ఉంటాయి. గుప్పెడంతే ఉంటాయి ఆ గూళ్ళు. అయితే ఓ రకమైన పక్షులు ఉన్నాయి, అవి ఏకంగా అపార్ట్మెంట్లే కట్టేస్తాయటండి. ఆశ్చర్యపరిచిన సంగతి అయినా సరే దాని గురించి తెలుసుకుంటే కనుక ఓ 10-20 కుటుంబాలతో మనం అపార్ట్మెంట్ కట్టుకుంటామే, ఒకే పెద్ద భవంతిలో వాటాలు పంచుకుంటాం కదా, గదులు కేటాయించుకుంటాం, ఇలా చేసేది మనమేనా? సోషల్ వీవర్ పక్షులు చేసేస్తాయి. అయితే అపార్ట్మెంట్లు అనగానే మనలా ఇసుక సిమెంట్తో కట్టినవి కాదు, చెట్ల పైన చిన్న చిన్న కర్రలు, గడ్డి ఆకులు వంటి వాటితోనే అనమాట. అయితే మిగతా పక్షిగూళ్ళల్లో ఇవి చిన్నగా ఉండవు, భారీ పరిమాణంలో ఉంటాయి. లోపల అంతరాలుగా అంతరాలుగా వందల సంఖ్యలో గదులు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోలెడు పక్షులు కలిసి ఒకే పెద్ద పక్షిగూడిని నిర్మించుకుంటాయన్నమాట. ఈ గూళ్ళ కొలతలు వింటే అయ్యో బావోయ్ అనేస్తారు. 20 వెడల్పు, 10 ఎత్తు, 1000 బరువుతో ఉంటాయి ఇవి. 100 పక్షులుండేంత పరిమాణం ఈ గూళ్ళది. ఈ గూళ్ళతో ఏకంగా చెట్టే పడిపోగలదు. అద్భుతమైన ఈ గూటికి ఎండిపోయిన చెట్టు కొమ్మలే సిమెంట్. మనం ఇంటిని అలంకరించుకున్నట్టే ఈ పక్షులు కూడా గూటి లోపల నిర్మాణానికి గడ్డి, దూది, ఆకులు, ఈకల్ని వాడేస్తాయి. 10 అంగుళాల పొడవుతో, 3 అంగుళాల వెడల్పుతో ద్వారము నిర్మించుకుంటాయి. వీటికి ఎంత తెలివంటే పాముల్లాంటి శత్రువులు లోపలికి జొరబడకుండా ముళ్లతో ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాయి. అంతేకాదు, ఈ గూళ్ల మధ్యలో హాలు లాంటి విశాలమైన గది, దాని చుట్టూ బోలెడు బుల్లి గదులు ఉంటాయి. వీటి ప్రత్యేకతలు ఏమిటంటే, గూడు మధ్యలోని పెద్ద గది ఉష్ణాన్ని నిలిపి ఉంచుకుంటూ రాత్రిలో వెచ్చగా ఉంటుంది. పగటిపూట బయటి వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందిగా, దానికి తగ్గట్టు చుట్టూ ఉన్న గదులు పగటిపూట 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్తో చల్లగా ఉంటాయట. ఏమైనా భలే ఏర్పాట్లేండి. వీటిని చూస్తే మనకే కాదు ఇతర జాతి పక్షులకు ముచ్చటేస్తుందేమో. అందుకే పిగ్మీ ఫాల్కన్, రెడ్ హెడెడ్ ఫిన్చెస్ వంటి పక్షులు ఈ గూళ్లను ఎంచక్కా వాడేసుకుంటాయి. 5.5 అంగుళాల పొడవు, 26 నుంచి 32 గ్రాముల బరువుండే ఈ పక్షుల చిరునామా ఆఫ్రికా. ఈ చిటిపొట్టి పిట్టలు కీటకాలు, పురుగులు, విత్తనాలు లాంటివి తిని పొట్ట నింపుకుంటాయి. ఇవి నీటిని తాగవట, పదార్థాల నుంచి అవసరమయ్యే తేమను గ్రహిస్తాయట. ఆశ్చర్యపరిచే సంగతి తెలుసా, చెట్లు విద్యుత్తు స్తంభాలపై కట్టుకునే ఈ గూళ్ళు గాలివానకో వాన నీటికో అంత సులువుగా కూలిపోవట. ఏకంగా ఏమంటారు, ఏళ్లకేళ్ళు దృఢంగా స్థిరంగా ఉంటాయట. ఎంత అద్భుతమైన సృష్టి కదా, నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి ఒక్కసారి. తర్వాత అనగనగా ఓ ఊరుంది, అక్కడంతా బోలెడు వజ్రాలు, ఎన్నంటే టన్నులకి టన్నులు. ఏ గోడ చూసినా వజ్రాలే, ఏ గుంజ చూసినా అవే. అయితే వాటిని ఎవ్వరూ తీయరు, అసలు పట్టించుకోరు. ఎందుకో ఏమిటో, ఎక్కడైనా వజ్రాలు దొరుకుతాయంటే అంతా వెళ్ళి గబగబా ఏరేసుకుందాం అనుకుంటాం. అయితే ఓ చిన్న టౌన్ ఉందండి, ఎక్కడ అంటే జర్మనీలో. చూస్తే మామూలు టౌన్స్ లానే ఉంటుంది దీను. ఇక్కడ బోలెడని వజ్రాలు ఉంటాయి, ఎన్నంటే ఏకంగా 72,000 టన్నుల వరకు ఉన్నట. అయినా చిత్రంగా వాటిని ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరి పేరు నోడ్లింగన్, వజ్రాల్ని పొదుముకున్న టౌను అని దీన్ని పిలుస్తారు. ఇక్కడుండే గోడలు, దుమ్ము, ఇలా అన్ని చోట్ల వజ్రాలు నిక్షిప్తమై ఉంటాయి. కావాలని ఎవరూ వీటిని నిక్షిప్తం చేయలేదు. 9వ శతాబ్దానికి ముందు నుంచే ఇక్కడ నివాసాలున్నాయి. అయితే అందుకు పూర్వం ఇక్కడ ఒక అగ్నిపర్వత బిలం ఉండేది. 15 మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ గ్రహ శకలం వచ్చి భూమిని బోలెడు ఒత్తిడితో ఢీకొంది, బోల్డ్ ప్రెషర్ అప్లై చేసింది. దీంతో అక్కడ రసాయన సమ్మేళనాలు జరిగి చాలానే ఖనిజాలు పుట్టాయి. వీటిల్లో వజ్రాలు ఉన్నాయి. అయితే అవి మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే గాని కనిపించనంత బుల్లి బుల్లి రేణువుల్లా ఉంటాయి. ఇక్కడి దుమ్ముల్లో కలిసిపోయి ఉంటాయన్నమాట. వజ్రాల్ని చిన్న చిన్న రాళ్లలా కాకుండా ఇలా రేణువుల్లా ఎందుకు మారిపోయా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. అంతకు ముందు ఇక్కడ చెప్పాను కదా, గ్రహశకలం పట్టడం వల్ల పుట్టిన ఒత్తిడికి అవి రేణువుల్లా మారిపోయి, అంటే చెప్పాను కదా మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే గానీ కనబడం అంత చిన్నగా అనమాట. కనీసం కంటికి కనిపిస్తే వాటిని మనం ఆభరణాల్లోనూ మరో విధంగానో వాడుకుంటాం. కానీ రేణువుల్లా కంటికి కనిపించకుండా వాటిని ఏం చేసుకుంటామండి? అందుకే వాటికి మార్కెట్ విలువ అంతంత మాత్రమే. అందుకే వీటిని ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరన్నమాట. అయితే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో భీకర వాతావరణం ఉండేది, ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి. ఆ ఊరిని రక్షించుకునేందుకు ఇక్కడి వారు ఆ పక్క పక్కన దొరికే ఇసుక మట్టిని ఉపయోగించి గోడలు కట్టుకున్నారు. దాంతోనే ఇక్కడ కొన్ని ఇళ్లు కూడా కట్టుకున్నారు. సూర్యరశ్మి ఎప్పుడైనా ఏటవాలుగా ఆ గోడలపై పడితే వజ్రాలు ధగధగమని మెరుస్తూ మా కనిపిస్తాయి తప్ప ఒట్టిగా అయితే అవి కనే కనిపించవు. ఇక్కడి అగ్నిపర్వత బిలం దాదాపుగా 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదట. దీంతో ఆ చోటంతా ఇలా చిన్న రేణువుల్లాంటి వజ్రాలు నిక్షిప్తం అయ్యాయట. ఈ వివరాలన్నీ తెలిపేలా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, పేరు రైస్ క్రేటర్ మ్యూజియం. ఆ అగ్నిపర్వతం పేరు మీదే దీనికి ఈ పేరు పెట్టారు. దీంతో ఈ చిత్రమైన ఊరిని, మ్యూజియం ని చూడటానికి ఇక్కడికి ఏటా బోరెడు మంది పర్యాటకులు వస్తుంటారు. తమాషాగా ఉన్న ఈ వివరాలన్నీ వినడానికైతే భలేగా ఉన్నాయి కదా. ప్రియమైన మీతో తీసుకుందాం మరో షార్ట్ బ్రేక్, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
This is Likita. You are now listening to Mind Media, the voice of India.
Abhijit P.S. Nayar Gari, Violin Vadya Sangeetam, 1 minute music bite.
Thank you.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా కప్పులో తాగాలా అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భళారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పరుగు నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చంటూ కేంద్ర గణక కార్యాలయం సిఎన్ఓ వేసిన అంచనానే ఇందుకు నిదర్శనం. సిఎన్ఓ గణాంకాల ప్రకారం 2017-18 వృద్ధి రేటు 6.5% తగ్గే అవకాశం ఉందిట. 2016-17 జీడిపి వృద్ధి 7.1% కాగా, అంతకుముందు 2 ఆర్థిక సంవత్సరాల్లో అంటే 2015-16, 2014-15 వరుసగా 8%, 7.5% చొప్పున నమోదైంది. 2016-17 నమోదైన 7.1%తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2017-18 జీడిపి వృద్ధి 6.5% తగ్గొచ్చు అని అంచనా వేస్తున్నారు. అండ్ స్థూల విలువ జోడింపు కూడా 6.1% పరిమితం కావచ్చని పేర్కొంది. 2016-17 జీవీఏ 6.6% ఉంది. వ్యవసాయ రంగ వృద్ధి 4.9% నుంచి 2.1% తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తయారీ రంగ పురోగతి కూడా 7.9% నుంచి 4.6% నెమ్మదించవచ్చు అని తెలిపింది. జీడిపి వృద్ధి తగ్గేందుకు ఈ రెండు రంగాల పేలవ ప్రదర్శనే ప్రధాన కారణమని కూడా సిఎన్ఓ వెల్లడించింది. ఇవే కాకుండా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటివి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలపై పనితీరుపై ప్రభావం చూపాయి. దేశ ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతిబింబమైన తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 8.3% క్షీణించి 111,782 కోట్ల రూపాయలకు పరిమితమయ్యే అవకాశం ఉందని సిఎన్ఓ వెల్లడించింది. అండ్ 2016-17 తలసరి ఆదాయం 9.7% పెరిగి 103,219 రూపాయలు కాగా, వాస్తవ రూపేణ 2011-12 ధరల దగ్గర అంటే తలసరి ఆదాయం 86,660 రూపాయలుగా ఉండొచ్చని పేర్కొందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 5.7% నుంచి 5.3% తగ్గొచ్చు అని అంచనా వేశారు. అలాగే వరుసగా 2వ వారం దేశ విదేశీ మార్కం ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్టానికి చేరాయి. December 29 ముగిసిన వారానికి విదేశీ మారకం నిల్వలు 4.444 మిలియన్ డాలర్, అంటే దాదాపు మన రూపాయల్లో 29,000 కోట్ల రూపాయలకు పెరిగి జీవనకాల గరిష్టమైన 409.366 బిలియన్ డాలర్, అంటే దాదాపు 26,60,000 కోట్ల రూపాయలకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని ఆర్బీఐ తెలిపింది. అంత క్రితం వారం ఫారెక్స్ నిల్వలు 3.53 బిలియన్ డాలర్లు పెరిగి 404.921 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 4.423 బిలియన్ డాలర్లు పెరిగి 385.103 బిలియన్ డాలర్లకు చేరాయి. అండ్ బంగారు నిల్వలు 20.716 బిలియన్ డాలర్లతో స్థిరంగా ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 8.9 మిలియన్ డాలర్లు పెరిగి 1.511 బిలియన్ డాలర్లకు చేరగా IMF లో దేశ నిల్వల స్థానం 12.1 మిలియన్ డాలర్లు అధికమై 2.035 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయన్నమాట. అలాగే డిజిటల్ విషయానికి వస్తే దేశంలో ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగిపోవడంతో డిజిటల్ ప్రకటనలు కూడా దూసుకొస్తున్నాయి. గతేడాది ఈ ప్రకటనల విలువ భారీ స్థాయిలో పెరిగింది. 2007 దీపావళి పండుగ సమయం కంటే ముందు నుంచి ఆన్లైన్ ప్రకటనలు అనూహ్యంగా పెరిగాయని పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రకటనలు 36% మేర పెరిగాయని యాడ్ బై వెంచర్స్ సహ వ్యవస్థాపకులు తెలియజేశారు. ప్రస్తుత ఏడాదిలో వీటి విలువ 7,500 కోట్ల రూపాయలకు చేరనుంది అని డిజిటల్ ఇన్ఫ్యూజన్ డైరెక్టర్ అంచనా వేశారు. దేశంలోని మొత్తం ప్రకటనల్లో 14% డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ రంగం ఆక్రమించి ఉంది. కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ఇది కీలకంగా మారింది. గతేడాది ఈ పరిశ్రమ 100 కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది అని IMRB కంట్రర్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. భవిష్యత్తులో ఈ ప్రకటనలు మరింత జోరును ప్రదర్శించనున్నాయని బిజినెస్ లైన్ ఒక కథనం ప్రచురించింది. భారత్ లో దాదాపుగా 53 కోట్ల మంది ఇంటర్నెట్ ను కలిగి ఉన్నారని అంచనా. ఇందులో 46% మంది ఇంగ్లీష్ని, 54% మంది స్థానిక భాషల్ని ఉపయోగిస్తున్నారు. 2016 ముగింపు నాటికి డిజిటల్ ప్రకటనల విలువ 7,300 కోట్ల రూపాయలకి చేరింది. 2017 నాటి వ్యయంతో పోలిస్తే 40% వృద్ధి చోటు చేసుకుంది. 2017 డిసెంబర్ నెలలో అత్యధికంగా గూగుల్, మారుతి సుజుకి, అమెజాన్ ప్రైమ్ సంస్థలు డిజిటల్ ప్రకటనలకు అత్యధికంగా ఖర్చు చేశాయని పట్నాయక్ తెలిపారు. నెక్స్ట్, ప్రకటనలు పబ్లిషర్స్ ఏజెన్సీలకు సంబంధించిన డేటా రిపోర్ట్స్ కి యాడ్ బై సమీకరిస్తుంది ఆ డేటా రిపోర్ట్స్ ని. ఈ సంస్థ బయోసైన్సెస్ ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. డెస్క్టాప్, మొబైల్, వీడియోస్ వేదికల్లోని ప్రకటనల్ని విశ్లేషిస్తుంది. గత నెలలో గూగుల్ అతి పెద్ద డిజిటల్ ప్రకటనదారుగా నిలిచింది. ఈ కంపెనీ క్లౌడ్ సేవలకు సంబంధించిన జీ సూట్ ని ప్రచారం చేసింది. అదేవిధంగా గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ Pixel 2 ప్రమోట్ చేసింది. కాగా అమెజాన్ అత్యధికంగా ప్రైమ్ వీడియోస్ ని వ్యయం చేసింది అని యాడ్ బై డేటా తెలిపింది. మారుతి సుజుకి తన డిజైర్, సెలెరియో ఎక్స్ సెడాన్ కార్ల ప్రచారాన్ని ఎక్కువగా నిర్వహించిందన్నమాట. ప్రకటనలకు మొబైల్ రంగం భిన్నమైన వేదికగా అవతరించింది. ఈ సెగ్మెంట్ డిజిటల్ ప్రకటనల్లో ఆస్ట్రేలియా టూరిజం అగ్రస్థానంలో నిలిచిందని యాడ్ బై పేర్కొంది. అదేవిధంగా అమెజాన్ 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో అత్యధికంగా డ్రీమ్ 11 ఫ్యాంటసీ క్రికెట్ గేమ్స్ ప్రకటనలు ఎక్కువగా వచ్చాయి. ఇతర దేశాల డిజిటల్ ప్రకటనలతో పోలిస్తే అమెరికా తర్వాత భారత్ నిలిచింది. ఈ మార్కెటర్స్ రిపోర్ట్ ప్రకారం 2018లో అమెరికాలో డిజిటల్ డిస్ప్లే యాడ్స్ విలువ 48 బిలియన్ డాలర్లుగా ఉంటుంది అని అంచనా. భారత్ లో 2017 తొలి త్రైమాసికం వీడియో ప్రకటనల్లో 60% పెరుగుదల ఉందని ఇన్మూబీ రిపోర్ట్ పేర్కొంది. డిజిటల్ ప్రకటనల కోసం ప్రతిరోజు 2.5 క్వింటాలియన్ బైట్ల డేటా ఖర్చు అవుతుందని అంచనా. ఈమెయిల్స్, వీడియోస్, ఇమేజెస్, ట్వీట్స్, కంటెంట్, డిజిటల్ అడ్వర్టైజింగ్ కోసం ఈ మొత్తం డేటాని వాడేస్తున్నారు. ఈ వాడకం భవిష్యత్తులో కొత్త శిఖరాలకు చేరనుంది. సిఐఐ KPMG రిపోర్ట్ ప్రకారం 2020 నాటికి భారత డిజిటల్ ప్రకటనల విలువ 25,000 కోట్ల రూపాయలు చేరనుంది, అంటే 4 బిలియన్ డాలర్లకు చేరనుంది. డిజిటల్ ప్రకటనల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, ప్రోగ్రమాటిక్ అడ్వర్టైజింగ్ కీలక పాత్రని పోషించనున్నాయని కూడా విశ్లేషించిందనమాట. సో ఆ రేంజ్లో చేరుకోబోతోంది. చివరిగా నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ డైలాగ్ కదా, ఆయనకు ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే నిజంగా పవన్ ట్రెండ్ ని సెట్ చేస్తారేమో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఇందులో కొడక కోటేశ్వరరావు అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే కదా. ఇదే పాటని పోలాండ్ కి చెందిన ఓ చిన్నారి పాడి ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయంగా పవన్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ చిన్నారి గాలివాలుగా అంటూ సాగే గీతాన్ని కీబోర్డ్ వాయిస్తూ పాడి ఆకట్టుకుంది. ఆ వీడియోని సంగీత దర్శకుడు అనిరుద్ధ రవిచంద్రన్ రీట్వీట్ చేశారు. క్యూట్ లిటిల్ ఫ్యాన్ ఫ్రమ్ యుఎస్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం నాకు ఇప్పుడు వాట్సాప్ లో పంపించడం జరిగింది మా ఫ్రెండ్ ఒకరు. సో అమ్మాయి అయితే క్యూట్ గా పాడింది, అది పవన్ కళ్యాణ్ తో ఇంకొకరిది ఎవరిదైనా సంబంధ ఆ సంగతి పక్కన పెడితే కనుక చాలా క్యూట్గా ఉంది, ప్రస్తుతం వైరల్ అవుతోంది. సరే మీరు కూడా చూసి ఆనందిస్తారు కదా, చిన్నపిల్లలు ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. సో అది సంగతి. ఇవాళ ప్రేమని మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా The Voice of India. ఇది భారతీయ స్వరం.